ఎందుకని అంటే ఎక్కడికి వెళ్ళినా గోపూజ చెయ్యాలి. ప్రతి పీఠంలో రెండు పూజలు జరుగుతాయి, గోపూజ, గజపూజ, మూడు అశ్వపూజ కూడా ఉంటుంది. అశ్వపూజ, గజపూజ పశు పూజలు, గోపూజ పరదేవతా పూజ, అమ్మవారి పూజే గోపూజ. ఇప్పటికీ శృంగేరి పీఠంలో ప్రతిరోజు భారతీతీర్థస్వామి వారు గోపూజ చేస్తారు. ఇప్పటికీ కంచి కామకోటి మఠంలో ప్రతిరోజు గోపూజలు చేస్తారు పీఠాధిపతులు. గోపూజ జరగకుండా ఉండదు. పీఠ ప్రాంగణం అంటే ఒక దేవాలయము అంటే సుసంపన్నమైన దేవాలయం అని దేని చేత గుర్తు అంటే దేవాలయం ముందర గోశాల ఉండి ఎప్పుడు గోవులు తిరుగుతూ ఉండాలి. అత్యంత మంగళప్రదమైన ప్రదేశం అని గుర్తు ఏమిటో తెలుసా? వేదం చెప్పింది, నేను చెప్పడం కాదు. ఎక్కడ అంబారావం వినపడుతుందో ఆ ప్రాంగణం పరమ మంగళప్రదం. ఆవు అంబాన అరుస్తోంది అనుకోండి, అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా దేవతల అనుగ్రహంతో నిండి ఉంటుంది. ఆ పరమాచార్య స్వామి వారు ఉత్తర భారతదేశానికి వెళ్ళి ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తిని సాయం తీసుకుని ఇంకొక ఊరు వెళ్ళిపోతూ దారి చూపించమని అడిగారు. ఆయన దారి చూపించేటప్పుడు పొరపాటు పడి చీకటి పడేటప్పటికీ ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయారు. వెనక ఆవు ఉంది, గుర్రం ఉంది, కొద్ది పరివారం ఉంది, మేనా ఉంది. అప్పుడప్పుడు మేనా ఎక్కేవారు, శిష్యులు మోసేవారు. కటిక చీకటి అరణ్యంలో తిరుగుతున్నారు. ఇంతలో రైలు కూత వినపడింది. రైలు కూత వినపడింది అంటే రైలు మార్గం ఉంది. రైలు మార్గం ఉన్నది అంటే ఇప్పుడో ఎప్పుడో ఒక రైలు ఎడుతుంది, రైలు పట్టాలని చేర్చి ఊళ్ళు ఉంటాయి అని. రైలు కూత ఎటు వినపడిందో అటువైపుగా ప్రయాణం చేసి వెళ్ళారు. మరి అది నిజంగా పరమేశ్వరుని యొక్క కృప అనుకోవాలి. అబాండన్డ్ వ్యాగన్స్ అంటామే, వదిలిపెట్టేస్తారు, ఒక్కొక్క వ్యాగన్ తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తుంటారు. అలా ఒక లెవెల్ క్రాసింగ్ దగ్గర ఒక వ్యాగన్ ఒకటి వదిలిపెట్టేసి ఉంది, ఒక రైలు పెట్టే సరుకులు వేసే రైలు పెట్టే లాంటిది. పరమాచార్య స్వామి వారు మొట్టమొదట ఆవుని దూడని ఆ రైలు పెట్టేలోకి ఎక్కించేశారు. పెద్ద పులుల యొక్క అరుపులు వినపడుతున్నాయి అరణ్యంలోంచి. ఎక్కించి కింది తలుపులు మూయించేశారు. మూయించేసి దానికి కొక్క్యాలు కట్టించి అందులో మేనా పెట్టించి తాను మేనా ఎక్కి కూర్చున్నారు. ఎదురుగుండా గుర్రాన్ని కట్టారు. పరివారాన్నంతటినీ దూరంగా వెళ్ళిపోమన్నారు ఆయన ఒక్కరే. పులులు ఆవు వాసన తొందరగా పసిగెడతాయి, ఎక్కడున్నా పసిగెట్టేస్తాయి ఆవు వాసన. ఆవు వస్తే ముందు గుర్రాన్ని కొట్టాలి. ఒకవేళ ఆవు కోసం గుర్రం చచ్చిపోతే దోషం రాలేదు, ఆ గుర్రం పడిపోతుంది. గుర్రం పడిపోయిన తర్వాత కూడా అవి తినాలనుకుంటే నన్ను కొట్టేయాలి. నన్నంటే పరమాచార్య స్వామిని, నన్ను కొట్టేయాలి. కొట్టేసి నేను కూడా పడిపోయిన తర్వాత ఏమో నాకు తెలియదుగా, ఇంకా గోవుకి ఆపద జరిగిందని. గోవుకి ఆపద జరగగా నేను మాత్రం ప్రాణాలతో మిగలకూడదు. నా కంటి ముందు గోవు వెళ్ళిపోవడం, నేను బ్రతకడం జరగకూడదు. నా పరివారం నా కంటి ముందు పడిపోకూడదు, అందుకే దూరంగా వెళ్ళిపోండి అన్నారు. మేనాలో ఒక్కరూ ఎదురుగుండా కూర్చుని గుర్రాన్ని కట్టి భయపడి సకిలిస్తోంది గుర్రం. ఆవు అరుస్తోంది లోపల నుంచి. మధ్యలో కూర్చుని కామాక్షి పరదేవతని ధ్యానం చేస్తూ కూర్చున్నారు. మహానుభావుని యొక్క గోభక్తి, అన్ని పెద్ద పులులు తిరుగుతున్నా రాత్రి రాత్రంతా గుర్రాన్ని కానీ ఆవుని కానీ పరమాచార్యాన్ని కానీ ఒక్క క్రూర మృగం చెనకలేదు. అలా రాత్రి రాత్రంతా ఆవుని దూడని కాపాడారు, తన ప్రాణం పోయినా పర్వాలేదని. నోటితో చెప్పడం వేరు, ఆచరణలో నిలబడగలగడం వేరు. అంతటి మహాపురుషులు కనుకనే ఇప్పటికీ వారు ప్రాతస్మరణీయులయ్యారు. ఇప్పటికేమి, ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా వారు దార్శనికులుగా అపర శంకరావతారంగా మిగిలిపోతారు. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి ఒకనకొకప్పుడు శిష్యులతో కలిసి సంబారాలు పట్టుకుని శారదాదేవి మందిరంలోకి వెళ్ళి పూజ చేసుకోవడానికని నడుస్తుంటే అకస్మాత్తుగా ఒక ఆవు ఒకటి వచ్చి పడుకుంది దేవాలయం ముందు. శిష్యులు గబగబా వెళ్ళి అదిలిస్తున్నారు ఆ ఆవుని స్వామి లోపలికి వెళ్ళాలని. ఆయన అన్నారు, ఇవాళ శారదే బయటకు వచ్చింది పూజలు అందుకోవడానికి, ఆవుని లేపకండి అని. ఆ ఆవు దగ్గరే పీట వేయించుకుని పూజ ఆవుకి చేసి వెళ్ళిపోయారు, గుళ్ళోకి వెళ్ళలేదు. గోపూజ ఒకటి, శారద పూజ ఒకటి కాదు, గోపూజయే శారదాంబ పూజ, అందుకని నేను గుడిలోకి వెళ్ళి ఇవాళ పూజ చేయనన్నారు. కాబట్టి గోపూజ అంటే అంత విశిష్టమైనటువంటి స్థానం. మీరు పురాణాల్లో పరిశీలనం చేస్తే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ధర్మానికి ప్రతిరూపం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ, రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్రమూర్తి. రాశీభూతమైనటువంటి ధర్మమైన రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో ఎక్కడెక్కడ అవసరం వస్తే అక్కడక్కడ ముందు గోవు గురించి మాట్లాడతాడు. ఆయన జీవితంలో మొట్టమొదట చేసిన సంహారం తాటకా సంహారం. తాటకా సంహారం చెయ్యవలసి వస్తే విశ్వామిత్ర మహర్షితో కలిసి రామలక్ష్మణులు నడుస్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తాటకా వృత్తాంతం అంతా చెప్పి, రామ ఆలస్యం చెయ్యక వచ్చేస్తోంది, తాటక భయంకరమైన స్వరూపంతో బాణం వేసి సంహరించన్నారు. ఇందుకో రామచంద్రమూర్తి తటపటాయించినట్లు అనిపించింది విశ్వామిత్రుడికి. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, నృశంసమనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారనియుక్తానాం యశధర్మ సనాతన. రామా, నువ్వు ధర్మమూర్తివి, నీకు ధర్మం చెప్పక్కర్లేదు. అది రాజనేటటువంటి వాడు చెయ్యవలసిన ప్రధానమైన కర్తవ్యం ఏమిటో తెలుసా? అది నృశంసమనృశంసం వా. అందరూ అసహ్యించుకునే పని కావచ్చు, పొగిడే పని కావచ్చు. పాతకం వా సదోషం వా, అది పాతకం కావచ్చు, దోషభూయిష్టం కావచ్చు. రాజ్యభారనియుక్తానాం యశధర్మ సనాతన. రాజ్యమునందు పట్టాభిషేకమైనటువంటి ప్రభువు, ప్రభువు యొక్క కుమారుడు ప్రజల యొక్క క్షేమమును కోరి కొన్ని పనులు చెయ్యవలసిందే. స్త్రీ అని సందేహిస్తున్నావేమో, తాటక మీద బాణం వెయ్యవలసిందే అన్నాడు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, నేను తాటకా సంహారం చెయ్యడానికి ఆడది కదా, ఎలా బాణం వేస్తానని ఆలోచించట్లేదు. నేను తప్పకుండా బాణం వేస్తాను. ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి బాలరాముడిగా ఉండగా మొట్టమొదటి సంహారం చేసే ముందు చెప్పిన మాట. ఆయన అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. నా తండ్రి దశరథ మహారాజు గారు నన్ను మీతో పంపించేటప్పుడు గురువుగారైన విశ్వామిత్రుడు ఏది చెప్తే అది చేయమని చెప్పారు. మా తండ్రి గారు చెప్పారు కాబట్టి, మా తండ్రి గారు మీరు చేయమన్నది చేయమన్నారు కాబట్టి, మీరు ఈ తాటకని చంపమన్నారు కాబట్టి చంపేస్తాను. కాదు, ఇంకొక కారణం ఏమిటో తెలుసా అంటే, నువ్వు ఆలోచించవా రామా అంటారేమో, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవచైనా ప్రమేయస్య కర్తవ్యమని శంకయ. ఓ విశ్వామిత్ర మహర్షి, హే భగవన్ గురుదేవ, ఎందుకు చంపేస్తానో తెలుసా తాటకని? గోబ్రాహ్మణ హితార్థాయ, గోవుల యొక్క బ్రాహ్మణుల యొక్క హితం కొరకు చంపేస్తాను. మీరు స్వస్తివాచకం వింటే, అందుకే రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు కనుక పరమధర్మమైనటువంటి పరమధార్మికులైన పరిపాలకులు ఉండాలి అంటూ ఏదైనా ప్రవచనం పూర్తి చేస్తే స్వస్తి చెప్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. గోవులు బాగుండాలి, బ్రాహ్మణులు బాగుండాలి, లోకాలు బాగుండాలి. అదేమండి, గోవులు బ్రాహ్మణుల కన్నా మేము తక్కువ వాళ్ళమా? మా ప్రాణాలు బ్రాహ్మణుల ప్రాణాలతో సమానం కాదా? బ్రాహ్మణులు బతికుండాలి, తర్వాత మేము బతికుండాలా? ఏం బ్రాహ్మణుల కన్నా మా బ్రాహ్మణులతో పాటు మమ్మల్ని చేర్చకూడదా? గోబ్రాహ్మణుల్ని పక్కన పెట్టి లోకా సమస్తా సుఖినో భవంతు అంటే లోకంలోకి గోవులు బ్రాహ్మణులు రారా? ముందు వాళ్ళిద్దరి గురించి చెప్పడం ఎందుకు? అంటే వాళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్పారంటే, మొదట గోవు చెప్పారు. గోవు లేకపోతే యజ్ఞం లేదు, గోవు లేకపోతే యాగం లేదు. యజ్ఞము యాగము లేకపోతే దేవతల అనుగ్రహం లేదు, దేవతల అనుగ్రహం లేకపోతే వర్షం లేదు, వర్షం లేకపోతే పాడి పంటలు లేవు, పాడి పంటలు లేకపోతే తినడానికి అన్నం లేదు, అన్నం లేకపోతే మన బతుకు లేదు. గోవుంటే యజ్ఞయాగాదులు, గోవుంటే సరిపోదు. గోవుతో పాటుగా ఆ గోవు యొక్క పంచగవ్యాల్ని తీసుకుని యజ్ఞము చేయించడానికి వేదమంత్రములను గురుముఖత చదువుకున్న బ్రాహ్మణుడు ఉండాలి. అప్పుడు బయట క్షామం వచ్చినా యజ్ఞం చేసి వర్షం కురిపించగలిగినటువంటి దక్షత కలిగిన వాడు ఉంటాడు లోకోపకారం కొరకు. అందుకని గోవు బ్రాహ్మణుడు బాగుండాలి, తర్వాత లోకమంతా బాగుండి తీరుతుంది. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవచైనా ప్రమేయస్య కర్తవ్యమని శంకయ అన్నాడు. అందుకే రామచంద్రమూర్తి గోవు యొక్క హితం కోసం, బ్రాహ్మణుల హితం కోసం ఈ తాటక గోవుల్ని తినేస్తోంది, బ్రాహ్మణుల్ని తినేస్తోంది, అందుకు చంపేస్తాను ఈ తాటకని. రామచంద్రమూర్తి అంతటి వాడు తాటకా సంహారం చెయ్యడానికి ఒప్పుకోవడానికి మొట్టమొదటి కారణం ఆమె గోభక్షణం చేయడమే. గోవుల్ని రక్షించడం కోసం చంపేస్తాను తాటకని అన్నాడు. కాబట్టి రామచంద్రమూర్తి అవతారంలో ప్రప్రథమ రక్షత సంహారమునందు పరమధర్మమూర్తి అయి చెప్పిన ధర్మం గో సంరక్షణమే. అలాగే ఆయన అరణ్యవాసానికి వెళ్ళిపోయేటప్పుడు అందరినీ పిలిచి అన్నీ ఇచ్చేశాడు. ఆఖరికి సీతమ్మ తల్లి నగలన్నీ కూడా సుయజ్ఞుని భార్యకి ఇప్పించేశాడు. బయలుదేరే ముందు, ఇక బయలుదేరుతాడనగా త్రిజటుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి అయ్యా పరమదరిద్రుణ్ణి నా వంక కూడా ప్రసన్నంగా చూడండి అన్నాడు. ఆ బ్రాహ్మణుణ్ణి చూస్తే ముచ్చటేసింది రామచంద్రమూర్తికి. కొద్దిగా హాస్యం ఆడాలనుకున్నారు, ఇంత ఆశతో పరిగెత్తుకొచ్చాడే ఎంత ఆశ ఉందో చూద్దాం అనుకున్నారు. ఇస్తాను కానీ నువ్వు కోరుకున్నన్ని గోవులు, ఏది నీ చేతిలో ఉన్న కర్ర విసురు ఎంత దూరం పెడుతుందో అన్ని ఆవులు ఇస్తానన్నాడు. ఎంత బాగా విసిరితే అన్ని ఆవులు వస్తాయి కదా. అందుకు నా ఉత్తరీయం తీసి నడుముకి చుట్టుకుని ఆ చేతిలో ఉన్న దండాన్ని గిర్రగిర్రగిర్రగిర్రగిర్ర తిప్పి విసిరాడు. విసిరితే సరయూ నది ఆవలి ఒడ్డున ఉన్న గోవుల మందలోకి వెళ్ళి పడింది ఆ కర్ర. అక్కడ వరకు ఉన్న గోవుల మందలన్నీ బ్రాహ్మణుడికి ఇచ్చేసేయండి అన్నాడు రామచంద్రమూర్తి. ఆయన అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు కూడా అంత పెద్ద గోదానం చేసి బయలుదేరాడు. మీరు ఏ అవతారం ఎక్కడ ఈశ్వరావతారం చూడండి, ఆ గోవు యొక్క సంక్షేమంతో ముడిపడి ఉంటుంది. కృష్ణావతారం తీసుకోండి, అసలు కృష్ణావతారం అంతా గోవులతోడి అనుబంధమే. ఆయన పుడుతూనే ఏ పాములెరువక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, అసలు పుట్టవలసిన అవసరం లేని పరమాత్మ ఆవుల్ని దూడల్ని కాసుకునేటటువంటి నందవ్రజంలో ఉన్నటువంటి నందుని యొక్క ఇంటిలో పుట్టాడు. పుట్టినది దేవకీ వసుదేవులకైనా నందవ్రజానికి చేరిపోయాడు. ఆ నందవ్రజానికి చేరిపోయినటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ కళ్ళు తెరిచి కేరమని ఏడిచేటప్పటికి ముందు పొంగిపోయినవేవో తెలుసా, ఆవులు దూడలు. మనుష్యులకి కూడా తెలియదు శ్రీ మహావిష్ణువే వచ్చారు ఇక్కడ పిల్లవాడిగానని. కేళ్ళురికె మసలిలేగలు మల్లడిగొని రంకెలిడియ మదవృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించెన్ పాలు బాలు సంభవ వేళ అన్నంటారు పోతన గారు. క్రీళ్ళురికి మసలిలేగలు ఆ లేగ దూడలట చెంగు చెంగున ఎగురుతూ పరుగులు తీసేయట. ఎందుకని మనకి తెలియదేమో కానీ వాటికి తెలుసు. ఏమిటి వాటి సంతోషం, పరమాత్మ పుట్టాడు మమ్మల్ని కాపాడడానికే పుట్టాడు, ఆవుల్ని దూడల్ని కాపాడేవాడిగా పుట్టాడు అందుకని మా వెంట వస్తాడు, మా వీపు నిమురుతాడు, మమ్మల్ని ముట్టుకుంటాడు. శ్రీ మహాలక్ష్మి అంతటిది నా ఒంటి మీద చెయ్యి పడితే బాగుండని పొంగిపోయే విష్ణువు యొక్క చెయ్యి మా శరీరం అంతా కూడా స్పృశిస్తుంది. మాకు నీళ్లు పోస్తాడు, మాకు మమ్మల్ని పగ్గాలేసి కడతాడు, మాకు గడ్డి పెడతాడు, మా పాలు పితుకుతాడు, మా ధూళిలో తను స్నానం చేస్తాడు, మా వెంట ఆయనే ఉంటాడు. ఇంకా మా జన్మకింతకన్నా ఏం కావాలి. పొంగిపోయిట క్రేళ్ళురికే మసలి లేకలు మల్లడిగుని రంకెలిడియ మదవృషభంబుల్ పెద్ద పెద్ద రంకెలిసేట ఎద్దులన్నీ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించెన్ పాలుబాలు సంభవ వేళన్. ఆ కృష్ణ పరమాత్మ అక్కడ క్యారం అనేటప్పటికి నందవ్రజంలో షేరుపాలిచ్చే ఆవు షేరున్నర పాలు విడిచిపెట్టేసిందట శిరాల్లో. అంటే అంత పొంగిపోయేట కృష్ణ పరమాత్మ పుట్టాడు, పాయలు తాగాలని అవి పరవశించిపోయి. అసలు కారాగారంలో ఉన్నటువంటి దేవకీ వసుదేవులకి కృష్ణ పరమాత్మ ప్రభవించినప్పుడు ఆయన రూపాన్ని చూసి పొంగిపోయాడు. చంపేస్తాడు అష్టమగర్భం 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 అని బెంగ పెట్టుకుని ఉన్నాడు వసుదేవుడు. ఎదురుగుండా భార్య పురుటినొప్పులు పడుతోంది, కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి, అంత బాధపడుతోంది. తను ఏ ఉపకారం చేయలేడు, పిల్లవాడు పుట్టనే పుట్టాడు. శ్రావణమాసం అష్టమి అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు. కటిక చీకటి ఇలా పుడి పుట్టి ఏడిస్తే చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు కంసుడు. ఆయన మాయ, అందరూ నిద్రపోయారు. చూశాడు దేవకీ వసుదేవులు, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని శంఖ చక్ర కదా పద్మములను 4 చేతులలో పట్టుకున్నటువంటి వనమాలా విరాజితుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తే ఈయన నాకు కొడుకుగా పుట్టాడా, లోకములు నీలేటటువంటి తండ్రికి నేను తండ్రినయ్యానా, ఏమి నా భాగ్యమని స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ది మగ్నుండై విప్రులకును ధేనువులను 10,000 మానసికముగ ధారవోసె మరి ఇచ్చుటకున్. పరమేశ్వరుడంతటి వాడు కొడుకు పుడితే చూసి ఇలా ఆనందంతో పొంగిపోయి అప్పుడు కూడా ఆ స్థితిలో కూడా మహానుభావుడు వసుదేవుడు చేసుకున్న సంకల్పం ఏమిటో తెలుసా, నా కడుపున పరమాత్మ కొడుకుగా పుట్టారు, నేను బయటికి వెళ్ళగానే 10,000 గోవుల్ని దానం చేస్తాననుకున్నాడు. ఎప్పుడో బయటికి వెళ్ళి దానం చేయడం కాదు, కొడుకు పుట్టాడంటే వంశోద్ధారకుడు పుట్టాడు, వాడు వృద్ధిలోకి రావాలి, జాతకర్మ చేయించాలి, అందుకని వాడు వృద్ధిలోకి రావాలి కాబట్టి వెంటనే కళ్ళు మూసుకొని ఎదురుగుండా కనబడుతున్నటువంటి దివ్యమంగళ విగ్రహం పరమేశ్వరుడు. పరమేశ్వరుడు కనబడుతుంటే తాను మాత్రం కళ్ళు మూసుకొని ఆనందరసబ్ధిమగ్నుండై, కొడుకు పుడితే స్నానం చేయాలి వెంటనే, సచైల స్నానం అంటారు, కట్టుకున్న బట్టలతో దూకాలి నీళ్లలోకి కాబట్టి స్నానం చేయాలి. స్నానం చేద్దామంటే కాళ్ళు చేతులు కట్టేశారు. ఎలా? స్నానం చేయడానికి లేదు, కానీ చేసేసాడు. ఎలా చేసేసాడు? కొడుకు పుట్టాడనేటప్పటికే తండ్రి పొంగిపోతాడు, పితృరుణం తీరిపోయింది, వంశం నిలబడింది. అటువంటిది సాక్షాత్ పరమేశ్వరుడు కొడుకుగా వచ్చాడు. వచ్చినప్పుడు ఎంత పొంగిపోతాడు మరి. ఆ పొంగిపోయి స్నానము చేయక రామిని ఆనందరసాబ్ధిమగ్నుండై, స్నానం చేయకపోయినా ఆ ఆనంద ప్రవాహంలో అబ్బా నాకు పరమేశ్వరుడు కొడుకుగా పుట్టాడనేటటువంటి ఆనంద ప్రవాహమునందు స్నానం చేసేసి మానసికంగా ఎందరో బ్రాహ్మణుల్ని పిలిచి 10,000 గోవుల్ని మానసికంగా దానం చేసేసాడు. మరి నిజంగా చెయ్యొద్దా అంటే బయటికి రాగానే చేసేస్తాడు. కొడుకు పుట్టగానే గోదానం, యజ్ఞోపవీతం వేస్తే గోదానం, కన్యాదానం చేస్తే గోదానం, తన శరీరం పడిపోయిన తరువాత తనకెవరో ఏదో చెయ్యాలని కోరుకోవడం కాదు, తను ప్రాణంతో ఉండగా చేసుకోవలసింది గోదానం, తను చేసుకోవలసిన సేవ అంటూ ఏమైనా ఉంటే గోవు యొక్క పరిచర్య. అంత గొప్పగా చెప్పబడినటువంటి ప్రాణి గోవు. ఆ గోవుకి కృష్ణ పరమాత్మకి అవినాభావ సంబంధం. ఎంత గొప్ప సంబంధం! అసలు నిజంగా నేను మీతో ఒక మాట అంటే మీరు కొంచెం చాలా పెద్ద మాట అనేశారేమో, కొంచెం ఆలోచించుకోండి అంటారు. అసలు కృష్ణావతారంలో గోవులకు అంత సేవ చేశాడు కాబట్టే ఆయన మనసు సంతోషించే పట్టాభిషేకం జరిగింది. మనం పట్టాభిషేకం అంటే రామచంద్రమూర్తి పట్టాభిషేకం అంటాం, కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి, రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో రామచంద్రమూర్తి కొంచెం చిన్నబుచ్చుకున్న పట్టాభిషేకం. కృష్ణుడికి జరిగిన పట్టాభిషేకం రాజ్య పరిపాలకుడు కాదు, కృష్ణుడికి పరిపాలనాంశ కాదు, అందుని సింహాసనం మీద కూర్చోలా, కంసుడి యొక్క తండ్రి ఉగ్రసేనుణ్ణి కూర్చోబెట్టాడు. అయినా కృష్ణుడికి ఒక పట్టాభిషేకం జరిగింది, గోవింద పట్టాభిషేకం. గోవింద పట్టాభిషేకం జరిగినప్పుడు ఎక్కువ సంతోషాన్ని పొందాడు కృష్ణ పరమాత్మ. రాముడిగా పొందిన సంతోషం కన్నా కృష్ణుడిగా పొందిన సంతోషం ఎక్కువ పట్టాభిషేకంలో. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో వాల్మీకి మహర్షి ఒక మాట అన్నారు, వసవో వాసవం యథా అని. వసువులందరూ కలిసి ఇంద్రుడికి ఎలా పట్టాభిషేకం చేస్తారో రాముడికి అలా పట్టాభిషేకం జరిగింది అన్నారు. రాముడు కొంచెం చిన్నపుచ్చుకుంటాడా? చిన్నపుచ్చుకోడా? ఆ ఇంద్రుడు తప్పు చేస్తే ఆయన తప్పు చేయడం వల్ల ఏ అహల్య బాహ్య స్మృతి లేకుండా పడిపోయిందో ఆ అహల్యని ఉద్ధరించిన అవతారం రామావతారం. అసలు ఇంద్రుడు చేసిన తప్పుని దిద్దింది రామావతారం. తప్పు చేసిన వాడు ఇంద్రుడా, దానివల్ల దెబ్బతిన్నది అహల్య. అహల్య తప్పు లేదని నేను అన్నాను, కానీ ఆ అహల్యని ఉద్ధరించిన వాడు రామచంద్రమూర్తి, అందుకు ఇంద్రుడు కృతజ్ఞుడై ఉండాలా? అటువంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుంటే ఇంద్రుడి పట్టాభిషేకంతో పోలిస్తే కొంచెం చిన్నతనంగా ఉండదు? ఏమిట్రా, తప్పు చేసిన వాడు వాడికి జరిగే అభిషేకం నాకు జరిగే అభిషేకం ఒక్కటని చెప్పారు, ఏమిట్రా అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది. రామచంద్రమూర్తిగా విష్ణువుకి కలిగిన ఈ మనక్లేశం ఎక్కడ పోయిందో తెలుసా? కృష్ణ భగవానుడిగా గోవింద పట్టాభిషేకంలో పోయింది. ఎందుకు పోయింది? ఇంద్రుడే వచ్చి చేశాడు గోవింద పట్టాభిషేకం. రాముడికి పట్టాభిషేకం జరిగినప్పుడు ఇంద్రుడు వచ్చి చేయలేదు, కానీ కృష్ణుడికి పట్టాభిషేకం జరిగినప్పుడు ఇంద్రుడు వచ్చి చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి సంతోషం కలిగింది. అది కూడా ఎందుకు చేశాడు? కృష్ణుడు చేసినటువంటి గోసేవ వలన వచ్చింది ఆ అనుగ్రహం. గోవర్ధనోద్ధరణము అని మీ అందరూ భాగవతంలో విన్న ఘట్టమే. ఆయన ఇంద్రుడు బాగా అహంకారాన్ని పొంది ఉన్నాడన్న ఉద్దేశ్యంతో ఇంద్రుడి యొక్క అహంకారం తగ్గించడానికి ఇంద్రుడికి చేసే యాగానికి బదులుగా గోవర్ధనగిరికి యాగం చేయమన్నాడు. కృష్ణుడు చెప్పాడని గోవర్ధనగిరికి యాగం చేశారు. అక్కడ ఉన్నటువంటి గోపాల బాలురు, ఆ గోపకాంతలు, వాళ్ళందరూ కలిసి తమకి యాగం చెయ్యలేదు, గోవర్ధనగిరికి యాగం చేశారు. కృష్ణుడు చెప్పాడని మనసులో పెట్టుకుని కోపగించుకున్నటువంటి ఇంద్రుడు పెరుగుల్ నేతులు త్రావి కొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరిదం బోళిధరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరిదిపో కృష్ణుండు ప్రేరేపక పెరుగులు నేతులు తాగి కొవ్వారు గోపాలవాలు. కృష్ణుడు చెప్పాడు నాకు యాగం మానేసి గోవర్ధనగిరికి చేస్తారా, వెళ్ళి విశేషమైన రాళ్లవాన కురిపించండి. గోవులు జనులు సద్యోమృత్యువు పొంద రాల్పురియుడి శౌర్యం బవార్యంబుగన్ అన్నాడు. గోవులు చచ్చిపోవాలన్నాడు అనత్సా ఇంద్రుడు. గోవులు చచ్చిపోవాలి, గోపాల బాలురు గోపకాంతలు చచ్చిపోవాలి, అలా కురిపించండి వడగళ్లవాన అన్నాడు. పెద్ద వడగళ్లవాన ప్రారంభమైంది. ఇంత పెద్ద వడగళ్లవాన ప్రారంభమైతే మనుష్యులైనటువంటి వాళ్ళు ఆ గోపకాంతలు గోపాల బాలురు ఆ గిరికి ప్రదక్షిణం చేస్తున్నారు. ఇప్పుడు ఏదో అరుణాచలానికి శ్రీకాళహస్తికి గిరి ప్రదక్షిణం చేసినట్టు. పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు భూ గగనములు నిండురంకెలు మిగిలి మెరసి ధేనుగణము మెల్లనడి చెన్నన్నారు పోతన గారు. దాని మూపురాలు ఇలా ఆడుతుంటాయి. అలా ఆడేటటువంటి ఆ ఆబోతు ఆ ఎద్దు గొప్ప శ్రేష్టమైన జాతికి చెందినది. ఆ ఎద్దులు ఆవులు అన్నీ కూడా పెద్ద పెద్ద అంబారావాలు చేస్తూ ఆ గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి కృష్ణుడితో పాటు. ప్రదక్షిణం చేస్తుంటగా అకస్మాత్తుగా వాన ప్రారంభమైంది. నోరున్నవాళ్ళు కాబట్టి మనుష్యులందరూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. ఈవురుములు ఈమిరుపులు ఈయశనుల ఘోషములను ఈజలధారలు నీయాన ముందెరుగమ్ము కుయ్యాళింపగ దయ్య గుణరత్ననిధి. ఓ కృష్ణ, ఇంతకు ముందు ఎప్పుడూ మేము ఇటువంటి ఉరుములు పిడుగులు ఇటువంటి వాన చూడలేదు, ఏమిటి వర్షం? కాబట్టి మహానుభావ ఎలాగైనా ఈ వర్షం నుంచి మమ్మల్ని కాపాడవయ్యా అన్నారు. మరి ఆవులు దూడలు నోరు విప్పి ఏమడుగుతాయి? అవి పాపం అంబారావాలు చేస్తూ పరుగులు తీస్తున్నాయి. ఆవుల్ని దూడలు చచ్చిపోయినా పర్వాలేదు, మనుషులు బ్రతుకుంటే చాలా అనలేదు కృష్ణుడు. బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలే నగబుతో కృష్ణుండు తానం మహాశైలం మన్వలకేల దల్చి విపుల ఛత్రంబుగా పట్టే తద్భీలభ్రచ్యుతు శిలాచకిత గోపీ గోప గోపంతికి. పిల్లాడు పరిగెత్తుకుని విడిపోయి ఆడుకుంటూ చెంగల్బొబ్బును తుంపి చేత్తో పట్టుకున్నట్టు ఆ కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి ఇలా పట్టుకున్నారు. ఏడు రాత్రులు ఏడు పగళ్లు పట్టుకున్నారు. ఆవులు దూడలు గోపాల బాలురు గోపకాంతలు అందరూ వచ్చి చుట్టూ చేరారు. తన జాతికి చెందినటువంటి ఆవులు దూడలు ఏడు రాత్రులు ఏడు పగళ్లు వడగళ్లవానలో చనిపోకుండా గోవర్ధనోద్ధరణం చేసి రక్షించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ కనుక గో వింద. గో అంటే ఆవులు, వింద అంటే రక్షించినవాడు. నా జాతికి చెందినటువంటి ఆవుల్ని దూడల్ని రక్షించినటువంటి పరమాత్మ కనుక గోవింద అన్న నామంతో పట్టాభిషేకం చేస్తానని కామధేనువు తన పాలతో చేస్తానని బయలుదేరింది. ఇంద్రుడన్నాడు తప్పు నాది, వాన కురిపించిన వాణ్ణి కాబట్టి నేను ఇంతకు ముందు కృష్ణుడికి క్షమార్పణ చెప్పుకున్నాను, ఆ పట్టాభిషేకం ఏదో నేను చేస్తానని ఇంద్రుడు బయలుదేరాడు. సురభిక్షీలములన్ పిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండ అభిషిక్తు చేసి బలికం చొప్పార గోవిందుండంచు రణక్రంత విపక్షు తోయిజ జలక్షున్ సాధు సంరక్షణం. సురభిక్షీరములన్ ఆ కామధేనువు యొక్క పాలని చేత్తో పట్టుకుని నిలింప ఆ నిర్జర గంగంబులు ఆకాశ గంగా జలాల్ని పక్కన అదితి నిలబడి ఉండగా కృష్ణ పరమాత్మ యొక్క తల మీద పోసి గోవిందా అన్న పేరుతో పట్టాభిషేకం చేశాడు దేవేంద్రుడు. గోవులకు సేవ చేసినందుకు గాను గోవుల్ని రక్షించినందుకు గాను పరమేశ్వరుడికి ఒక నామమే వచ్చింది, గోవిందా అని. అందుకేట ఏ పేరు పెట్టి పిలిచినా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలుకుతాడో పలకడో తెలియదు కానీ గోవిందా అని కానీ ఎవరైనా అన్నారో ఉలిక్కి పడతాట విష్ణు భగవానుడు. ఎందుకని అంటే ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అందరినీ రక్షించడానికి గోవర్ధనోద్ధరణం చేసి నోరు లేని ఆవుల్ని దూడల్ని కూడా కాపాడాను కాబట్టి ఆనాడు కామధేనువు యొక్క పాలతో దేవేంద్రుడు నాకు అభిషేకం చేసి ఇచ్చినటువంటి బిరుదునామమైనటువంటి గోవిందనామాన్ని ఎవడో పలుకుతున్నాడు, రక్షించకపోతే ఆ నామానికి అర్థం ఎక్కడుందని ఉలిక్కి పడొచ్చి కాపాడతాడట. అందుకే మీరు చూడండి గోవిందనామాన్ని లోకంలో విశేషంగా ప్రచారం చేసినటువంటి ఘనత పొందిన మహాపురుషులు శంకర భగవత్పాదాచార్య స్వామి గారు. శంకరాచార్యుల వారు ప్రచారం చేశారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్రూంకరణే. భజ గోవిందం భజ గోవిందం అని ప్రచారం చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులైతే హరహర మహాదేవ శంభో శంకర దీన్ని ప్రచారం చేసిన వారు జ్ఞాన సంబంధమైన. కాబట్టి ఒక అవతారంలో గోవుల్ని దూడల్ని కాపాడిన కారణం చేత కృష్ణ భగవానుడికి గోవింద అన్న నామమే వచ్చింది. ఆ నామం ఇవాళ మనందరికీ కూడా అండగా నిలబడింది. అందుకే ఓ భోజనాల పంక్తి వేస్తే భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణే గోవింద గోవింద, భోజనం మధ్యలో గోవింద, భోజనం చివర గోవింద, పిల్లాడికి కొద్దిగా ఆటలు వస్తుంటే గోవింద గోవింద జ్యోతలు పెట్టించడం. ఎవరైనా ఎక్కడైనా కాస్త ఏ పరీక్షలోనూ తప్పిపోతే అమంగళప్రదంగా మాట్లాడడం ఎందుకని గోవింద కొట్టించాడండి అంటారు. ఆఖరికి వెంకటాచలంలో క్యూ షెడ్ తలుపులు తెరవకపోతే గోవింద 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 అని అరుస్తారు. తలుపులు తెరవగానే గోవింద గోవింద అంటారు. ఆ అనడంలో వచ్చేటటువంటి కంఠస్వర మార్పుని బట్టి తలుపు తీశారో తీయలేదో మీకు అర్థమైపోతుంది. గోవిందనామం మన జీవనంలో అంతర్భాగం అయిపోయింది. అంత గొప్ప నామం రావడానికి కారణం గోవులే. గోవులే మనకు ఆ గోవిందనామాన్ని అందించాయి. కృష్ణావతారానికి గోవిందనామానికి అంత దగ్గరి సంబంధం. అలాగే విష్ణు భగవానుడు పృథు చక్రవర్తిగా ఒక అవతారాన్ని స్వీకరించాడు. ఆ పృథు చక్రవర్తిగా అవతారాన్ని స్వీకరించినప్పుడు అందరికీ కావలసిన అన్నిటినీ కూడా గోస్వరూపంగా భూమి మారితేనే ఇచ్చాడు. క్షామం వచ్చేసింది లోకమంతా, ఎవరికి ఏది కావాలో అది లేదు. అటువంటి సమయంలో పృథు మహారాజు గారు భూదేవిని శిక్ష వేస్తాను అని చెప్పి ధనుర్బాణములను పట్టుకున్నాడు. భూదేవి పరుగు పరుగున వచ్చి నన్ను శిక్షించవద్దు, అధర్మం పెచ్చరిల్లిపోయింది మీ తండ్రి కాలంలో, అందుకని ఎవరికి దొరకవలసినవి వాళ్ళకి దొరకట్లేదండి. అప్పుడు పృథు మహారాజు గారు, నువ్వు దేని రూపంలో నిలబడమంటే భూమి అంతా కూడా ఆవు రూపాన్ని ధరించింది. దూడ వస్తే కదూ ఆవు విడిచిపెట్టడం, అన్నిటినీ ఇవ్వవలసింది భూమాతయే ఇవ్వాలి. అందుకే ఆ భూదేవిగా భూమాతగా ఆవు నిలబడితే, ఆ ఆవుగా భూమాత నిలబడితే ఎవరి ధర్మాన్ని దూడగా తీసుకొచ్చి ఆవు దగ్గర వాళ్ళు విడిచిపెట్టారు. మనుష్యులందరి పనుపున పృథు చక్రవర్తి మనువుని దూడగా తీసుకొచ్చి ఆవు దగ్గర వదిలేడు. ఆ మనువు దూడ రూపంలో భూదేవి ఆవు రూపంలో నిలబడినప్పుడు పొదువులో ఒక్కసారి గుద్దితే మనుష్యులకు కావలసిన సమస్తమైన వాటిని వర్షించింది. రాక్షసుల దగ్గర నుంచి సమస్త జాతులు కూడా తమ తమ ధర్మాన్ని తీసుకెళ్లి దూడగా చేసి తాము పొందవలసినవన్నీ పొందాయి. ఒకనొక కాలంలో ఏ జాతి వారికి ఏవీ దొరకక బాధపడుతుంటే సమస్త గణములకు కావలసిన వాటినన్నింటినీ కూడా భూమి అనుగ్రహించింది, గోరూపంతోనే అనుగ్రహించింది. అందుకే గోవు యొక్క స్వరూపము అంత గొప్ప స్వరూపం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి అవతార ఆవిర్భావం జరిగినప్పుడు ప్రప్రథమ సందేశం గో సంరక్షణమే. ఎక్కడో పుట్టలో కూర్చున్నాడు వెంకటాచలంలో, ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు, ఎక్కడున్నాడో పసిగట్టడం కోసమే బ్రహ్మాధేను శివోవత్స గోపాలీ కమలాలయా భవిష్యోత్తర పురాణంలో అంటారు వ్యాసుల వారు. బ్రహ్మగారు ఆవయ్యాడు, పరమశివుడు దూడయ్యారు, అలాగే లక్ష్మీదేవి ఈ ఆవుని దూడని అమ్మేటటువంటి గోపాలకాంత్ అయింది, చోళరాజుకు అమ్మారు. బ్రహ్మగారు వెతుక్కుంటున్నాడు ఎక్కడున్నాడు వెంకటేశ్వరుడని. ఆఖరికి కనబడ్డాడు. వాల్మీకస్త్వం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధి సమాసిజ్ఞచ్చ వాల్మీకం సమంతా క్షీరధారయ. ఒక పుట్టలో వెంకటేశ్వరుడు ఉన్నాడని గుర్తుపట్టి ఆ పుట్ట మీదకొచ్చి రోజు పాలు విడిచిపెట్టేవాడు. ఆ పాలులో పుట్టలో ఉన్న వెంకటేశ్వరుడు తాగేవాడు. అంటే కలియుగంలో శ్రీ మహావిష్ణువు మనల్ని అందరినీ ఉద్ధరించడానికి వెంకటేశ్వరావతారంగా వచ్చినప్పుడు భూమండలం మీద పుట్టలో కూర్చున్నప్పుడు ఆయనకి ఇవ్వబడినటువంటి పదార్థము ఆవుపాలే. ఆవుపాలే స్వీకరించాడు ఆయన. ఆ బ్రహ్మగారు ఆవుగా వచ్చి పుట్ట మీద నిలబడి పాలు విడిచిపెట్టేస్తున్నటువంటి సందర్భం వల్ల ఇంటి దగ్గర పాలు ఇవ్వట్లేదని చోళరాజు గారి భార్య గోపాలబాలుండి శిక్ష వేస్తే ఈ ఆవు ఏం చేస్తోందో చూద్దామని బాగా పరికించి గమనిస్తే పుట్ట మీద నిలబడి ఆ కన్నాల్లోకి పాలు విడిచిపెట్టేస్తున్న ఆవుని చూసి కోపం వచ్చి అదుపు తప్పినటువంటి గోపాల బాలుడు దగ్గర ఉన్న గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరాడు. అప్పటి వరకు పుట్టలోంచి బయటికి రాని వెంకటేశ్వర స్వామి గొడ్డలి వచ్చి ఆవు మీద పడిపోతుంటే ఎక్కడ తన కళ్ళ ముందు గోవు సంహరింపబడుతుందో అని గోవుకి గొడ్డలికి మధ్యలో తన తల పెట్టారు. పుట్టలోంచి బయటికి వచ్చి ఆ తలకొచ్చి గొడ్డలి తగిలింది. తగలడం ఏమిటి? కుఠారేణ తితిక్షేణ తడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తి రభుస్తథ ఏడు తాడి చెట్లం తెత్తు రక్త ప్రవాహం పైకి లేచింది. అది చూసి గోపాలబాలుడు మరణించాడు. ఆవు వెనక్కి వెళ్లి చోళ మహారాజు దగ్గర ఏడిచింది. ఎందుకు ఆవు ఏడుస్తోందని మహారాజు బయలుదేరి కొండ మీదకి వచ్చాడు.